नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। భగవంతుడికి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుందాం. మొత్తం ఏకాదశులన్నిటి గురించి కూడా మీ అందరికీ పురాణాలలో ఉన్న విశేషాలు అందిస్తున్నాను. అందులో భాగంగా ఎంతో పూర్వమేమో జ్యేష్ఠ శుక్ల ఏకాదశి, జ్యేష్ఠ శుక్ల ఏకాదశి గురించి చెప్పాం. ఇప్పుడు జ్యేష్ఠ కృష్ణ ఏకాదశి గురించి చెప్పుకుందాం. శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి శుక్ల ఏకాదశి, కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి కృష్ణ ఏకాదశి. జ్యేష్ఠమాసంలో కృష్ణపక్షము నాడు వచ్చే ఏకాదశి తిథిని అపర ఏకాదశి అంటారు. అపర ఏకాదశి, అపర ఏకాదశి. అమ్మవారికి పర అపర అని రెండు రూపాలు ఉన్నాయి. ఈ రెండు రూపాల్లో పరారూపం ఈ లోకానికి కాకుండా కేవలం పరలోకానికి సంబంధించిన గొప్ప విద్య. అపర ఏకాదశి ఈ లోకంలో సుఖాలు ఇస్తుంది, పరలోక సుఖాలు ఇస్తుంది. బ్రహ్మహత్యాది మహాదోషాలు తొలగించేటటువంటి అపూర్వమైన ఏకాదశి. నారద పురాణంలో, బ్రహ్మ వైవర్త పురాణంలో, భవిష్య పురాణంలో, అన్నిటికీ మించి పద్మపురాణంలో, బ్రహ్మఖండంలో అపూర్వంగా ఈ ఏకాదశి గురించి వర్ణించారు. ఎటువంటి పాపాలు తొలగిస్తుందో ముందు తెలుసుకున్నాక ఆ తర్వాత మనం ఈ ఏకాదశి నాడు ఏం చేయాలో తెలుసుకుందాం. అసలు ఈ ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏమిటో తెలుసుకోవాలి. బ్రహ్మహత్యలు భ్రూణపాతముల్ గోవధం బులునుగా విల్చడి మలినులైన పరధన హరణంబు పరధన హరణంబు పరదార గమనంబు పరదూషణము చేయు పాపులైన స్వామి గురుద్రోహ సాధు జనద్రోహముల వనరించెడి మూర్ఖులైన ఆత్మధర్మము మాని అన్యధర్మములోన చొరబడి అడి బుద్ధి శూన్యులైన కోట సాక్ష్యములిచ్చడి కుమతులైన అవిహితార్థంబులును చెప్పు అధములైన సర్వ పాప విముక్తులై స్వర్గమందు నిలుతురు అపరావ్రతం బును జలిపిరేని. అపర అని పేరు కలిగిన ఈ ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించినటువంటి పుణ్యాత్ములు పొందే శుభగతుల గురించి ఈ పద్యంలో చెప్పారు. కొంతమంది ఏదో కర్మయోగం వల్ల, దురదృష్టవశాత్తు, రాక్షస జన్మెత్తడం వల్లనో, క్రూరత్వంతో పుట్టడం వల్లనో బ్రహ్మహత్య చేస్తారు. మరికొంతమంది భ్రూణహత్య చేస్తారు. కడుపులో ఉన్న శిశువుల్ని గర్భస్రావం అనే పేరుతో అయినా చంపుతారు, లేదా పిల్లలు పుట్టి పుట్టబోతూ ఉండగా వాళ్ళని ఆస్తి కోసమో ఇంకో దానికోసమో చంపేసే దుర్మార్గులు ఉన్నారు. ఆడపిల్లలు కడుపులో ఉన్నారని తెలిస్తే చంపే క్రూరులు ఉన్నారు. వీళ్ళంతా భ్రూణహత్య చేసిన మహాపాపాత్ములు. అబార్షన్ చేసిన ఏ డాక్టర్ కానీ, అబార్షన్ చేసిన చేయించుకున్నటువంటి వాడు కానీ సుఖంగా ఉండరట. ఎప్పుడొకప్పుడు దానికి తగిన ఫలితం అనుభవిస్తారట. అబార్షన్ ఎప్పుడు చేయాలి? కడుపులో శిశువు ఎదగకపోతే చచ్చిపోతుంది అనుకున్నప్పుడు చెయ్యాలి. కడుపులో శిశువు నీచమైన అవయవాలతో ఉంటే అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో డాక్టర్లు తల్లిని రక్షించడం కోసం, ఆ కడుపులో ఉన్న బిడ్డ పుట్టాక నరకం అనుభవించకుండా ఉండడం కోసం ఆ భ్రూణహత్య చేస్తారు, అబార్షన్ చేస్తారు. కానీ అనవసరంగా అబార్షన్ పొరపాటును కూడా చేయించుకోకూడదు. అలాంటి పాపాత్ములు బ్రహ్మహత్యా పాపం, భ్రూణహత్యా పాపం, ఈ పాపాలకి ప్రాయశ్చిత్తం లేదట. ఇంకా గోవధ, ఆవుని చంపిన దుర్మార్గుడికి చావు కూడా సుఖం కాదు. వాడు ఎన్ని జన్మలెత్తినా ఆ పాపాలు అనుభవించాలి. అతి భయంకరమైన క్రూర మహాపాపాలు, కఠోర పాపాలు అన్నిటికంటే గొప్ప పాపం గోహత్యా పాపం. కొంతమందికి పరధనం అపహరించడం అంటే ఇష్టం. ఇతరుల సొమ్ము అన్యాయంగా దిగమృంగుతారు. పరుల సొమ్మును, పరుల ఆస్తులను, పరులకు సంబంధించిన భూముల్ని కలిపేసుకుంటూ ఉంటారు. మరికొంతమంది పరస్త్రీలని, భర్తల్ని చంపి అపహరించి పట్టుకుపోతుంటారు. కొంతమంది పుట్టిన దగ్గర చచ్చేదాకా పరదోషణం తప్ప రోట్లేదు. ఇతరులను తిట్టడమే పని వాడ పని. రోజు వాడిని తిట్ట, వీడిని తిట్ట. వాడు దుర్మార్గుడైనా ఇతరులను తిడుతూనే ఉంటాడు. అబ్బో కొంతమంది ఇలాంటి నీతులు ఉంటారండి, వీళ్ళకి పొద్దున్న లేదు సాయంత్రం లేదు, ఎవరో ఒకడు పట్టుకోవడం, వాళ్ళ పక్కన చేరడం, వాళ్ళ తిండి తింటూ వాళ్ళు వారి దగ్గర అనకాతలు లేరిపోయిన నేరాలు చెబుతూ ఉంటారు. ఇటువంటి అతి క్రూరులకి ప్రాయశ్చిత్తం లేదు. స్వామిద్రోహం చేసే వాళ్ళు అంటే యజమాని దగ్గర జీతం తీసుకుంటూ వాడు ఉప్పు తింటూ వాడికి ద్రోహం చేసే పాపాత్మలకి ప్రాయశ్చిత్తం లేదు. ఇక ఇవన్నీ ఒక పక్కన పెడితే గురుద్రోహ మహాపాపాల్లో కల్లా ఘోర పాపం గురుద్రోహ పాపం. ఈ గురుద్రోహానికి ప్రాయశ్చిత్తం లేదు. ఇవన్నీ ఇప్పుడు చెప్పే పాపాలండి, ప్రాయశ్చిత్తం లేని పాపాలన్నమాట. ఇక మరికొంతమంది ఉన్నారు, సాధువులకి ద్రోహం చేస్తారు, సాధువులను సన్యాసులను చంపుతూ ఉంటారు. ఇప్పుడు కలియుగంలో జరుగుతున్నది అదే, సాధువులనేమో తీసుకెళ్ళి చంపేస్తున్నారు, దరిద్రపు మతాల వాళ్ళని నెత్తికెక్కించుకుంటున్నారు. ఇంకా తాము చెయ్యవలసిన ధర్మం మాని, అంటే మతాలు మారేవాళ్ళు ఉన్నారే, ఆత్మధర్మము మాని అన్యధర్మములలో ఉన్న చొరబడియడి ధర్మశూన్యులు అని చెప్పారు పద్మపురాణంలో. ఏమున్నాయి దరిద్ర మతాల్లో ఇతర మతాల్లో? దేవ పాపిని, పుట్టిన దగ్గర నుంచి పాప పాప అంటుకోవడం తప్ప ఒక్కనాడన్నా బ్రహ్మాస్మి అనుకోగడం వచ్చేవాడి మహానికి? నానా చెత్త మతాలు వచ్చి పడిపోయే దేశం మీద అన్నమాట. ఈ రెండు ఎడారి మతాలు వచ్చి ప్రపంచాన్ని ఒక బిడారు చేసి పాడు చేస్తున్నాయి. ఇలాంటి మతాల్లోకి డబ్బు కక్కుర్తి కోసం పోతున్నారు కొంతమంది. ఈ పాపాత్ములు ఎటువంటి వాళ్ళో తెలిసినా తల్లిని భారీగా పొందిన నీచుల కంటే నీచులట, తల్లి పాలు తాగి రొమ్ము గుద్దేటటువంటి దుర్మార్గులట. అందుకని ఆత్మధర్మాన్ని తన మతాన్ని విడిచి తన ధర్మాన్ని విడిచిపెట్టి అన్యధర్మంలోకి వెళ్ళే పాపాత్మలకి ప్రాయశ్చిత్తం లేదు. ఇక మరికొంతమంది ఉన్నారు, తప్పుడు సాక్ష్యాలు చెప్పి బతుకుతారు. యావజ్జీవితం కోర్టులకు వెళ్ళడం, దొంగ సాక్ష్యాలు చెప్పి బతకడమే, ఇది కూడా బతుకుట. అబద్ధపు సాక్ష్యములు చెప్పి సంపాదించే సంపాదన ఈ జన్మకి వచ్చే జన్మకి కూడా సుఖం లేకుండా చేస్తుంది. వాళ్ళని కొమతులు అన్నారు, నీచమతులు వాడు, దుష్టమతులు వాళ్ళు. ఇక కొంతమంది శాస్త్రములలో చెప్పిన వాటికి వ్యతిరేకంగా చెప్పుకుపోతారు. వాళ్ళు శాస్త్రానికి వ్యతిరేకంగా చెప్పడం అంటే ఏమిటనమాట, ఉదాహరణకి గరుడ పురాణంలో స్త్రీవాద పురుష కశ్చిత్ ఇష్టస్య కురుతే క్రియాం, స్త్రీ లేక పురుషుడు ఎవరైనా కార్యక్రమాలు తమకిష్టమైన వాడికి చెయ్యొచ్చు. ఎవడన్నా చచ్చిపోతే ఆడది శ్మశానానికి వెళ్ళకూడదని చెప్పిన వాడు ఉట్టి పాపాత్ముడు. ఎవరైనా చచ్చిపోతే వాళ్ళకి పిండ ప్రధానం ఆడవాళ్ళు చేయకూడదని వాడు ఒక దుర్మార్గుడు అనమాట. ఎందుకని గరుడ పురాణం వంటి ఉత్తమ పురాణం చెప్పినటువంటి మాటని కాదన్నాడు. గరుడ పురాణం పరాకాష్ఠా పురాణం, అది ఉత్తమ ధర్మాల్లో కల్లా గొప్ప పురాణం. ధర్మాల కల్లా నిజమైన పురాణం, ధర్మములను బాగా బోధించిన పురాణం. స్త్రీ పురుషాదులు పెద్దలకి చేయవలసిన కర్మకాండలు, పితృదేవతలకి చేయవలసిన కర్మకాండములను గురించి స్పష్టముగా వివరించిన పురాణం అది. అటువంటి పురాణములో స్త్రీ కూడా తనకిష్టమైన వారికి ఆత్మీయులకు కర్మకాండలు చేయొచ్చని ఉంటే వద్దని చెబుతారే, అలాంటి వాళ్ళంతా పాపాత్ములు. ఇటువంటి పాపాత్ములు ఉన్నారే శాస్త్రములలో చెప్పబడినటువంటి వాటికి వ్యతిరేకంగా చెప్పేవాళ్ళు, వీళ్ళకు కూడా ప్రాయశ్చిత్తం ఉండదు. స్త్రీలు శివలింగాన్ని ముట్టుకోవచ్చని ఉంటుంది చూడండి శివపురాణంలో, ఎప్పటికి కూడా శివలింగం ముట్టుకోకూడదు, ఇంట్లో ఆడవాళ్ళు శివలింగం పెట్టుకోకూడదు అంటారు. ఇంట్లో శివలింగం ఆడవాళ్ళు పెట్టుకోకుండా వీడు ఒక్కడ పెట్టుకోవాలట. ఇలాంటి పాపాత్ములందరూ కూడా ఘోర నరకానికి పోతారు. ఇటువంటి పాపాత్ములకు మరి విముక్తి ఉందా? ఉన్నది. అదే జ్యేష్ఠమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి. కృష్ణపక్ష ఏకాదశికి అపర ఏకాదశి అని పేరు. ఈ అపర అని పేరు కలిగిన ఏకాదశి తిథి నాడు భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి వ్రతాచరణం చేసి భగవత్ పూజ చేసిన వాడు ఈ పైన చెప్పిన బ్రహ్మహత్యాపాపం, భ్రూణహత్యాపాపం, గోహత్యాపాపం, పరధన హరణం, పరదార గమనం, పరదూషణ వల్ల వచ్చే పాపం, స్వామిద్రోహం, గురుద్రోహం, సాధుద్రోహం, ఆత్మధర్మం అని అన్యధర్మాల్లోకి వెళ్ళడం వల్ల వచ్చే పాపం, తప్పుడు సాక్ష్యాలు చెప్పడం వల్ల వచ్చే పాపాల నుంచి విముక్తి పొందుతాడట ఈ జ్యేష్ఠ కృష్ణ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినవాడు. అందుకని ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించాలి. ఎలా ఆచరించాలి? ఈ వ్రతం చేసేవాడు ఏకాదశికి ముందు దశమి నాడు రాత్రి ఏమనుకోవాలి? నేను గురువు మీద భక్తితో ఉంటాను, గురువులు చెప్పిన వాటిని నమ్ముతాను, గురువులు చెప్పిన శాస్త్రములు నమ్ముతాను అని ముందు గురువుకి నమస్కరించాలట. దశమి నాటి రాత్రి కానీ లేదా ఏకాదశి నాడు బ్రాహ్మీ ముహూర్తంలో తెల్లవారుజామున కానీ లేచి భక్తితో తమ గురువుకి నమస్కారం చెయ్యాలి. వందే గురు పదద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్త శుక్ల ప్రభామిశ్రమ తర్క్యం త్రైపురం మహహ అంటూ గురువులకు భక్తితో నమస్కరించాలి. ఏదో ఒక వంకతో గురువు పాదాలని తలుచుకోవాలి. శ్లోకాలు రాకపోయినా గురువుగారికి నమస్కారం, లేదా గురవే నమః అనుకోండి, ఇలా నమస్కారం చెయ్యాలి. నమస్కారం అయిన తర్వాత నేను ఏకాదశి వ్రతం చేస్తానని మనస్సులో సంకల్పించుకొని ఏకాదశి నాడు తెల్లవారుజామున లేచి, అంటే కనీసం 4 నుంచి 6 లోపు లేవాలి, పెందరాళ్ళే లేచి తలారా స్నానం చెయ్యాలి. నూనె మాత్రం తలకి రాసుకోకూడదు. ఔషధాలు నూనెలు ప్రత్యేకం ఉంటే కొంతమందికి తలనొప్పి నూనెలు అవి రాసుకోవచ్చు, కానీ కొబ్బరి నూనె మొదలైనవి నిత్యం రాసుకునేవి అభ్యంగన స్నానాలు పనికిరావు. అభ్యంగనం అంటే ఒళ్ళంతా నలువు పెట్టుకోవడం, శరీరాన్ని శుభ్రంగా లేపనం పూసుకుని శుభ్రపరుచుకునే స్నానం, ఈ ఒక్కరోజు పనికిరాదన్నమాట. స్నానానంతరం తమ ఇష్టదేవతని తలుచుకుంటూ, స్మార్తులైతే చక్కగా విభూతి పెట్టుకోండి, శివభక్తులు విభూతి పెట్టుకోండి, విష్ణుభక్తి కలిగినటువంటి వాళ్ళు, వైష్ణవ దీక్షలో ఉన్నవాళ్ళు ఊర్ధ్వపుండ్రాలు ధరించండి. ఆ తర్వాత సంధ్యావందనాది కార్యక్రమాలు ఉంటే అవి చేసుకోండి. ఆపై నారాయణుణ్ణి ఈ పూట భక్తితో పూజించాలి. నారాయణుడి పక్కన లక్ష్మీదేవిని మరింత భక్తితో పూజించాలి. లక్ష్మీదేవికి అపరా అని పేరు. ఈ ఏకాదశి నాడు అమ్మవారు అపరా అని పిలువబడుతుంది. అనగా ఈ భూలోక సుఖాలు పైలోక సుఖాలు ఇచ్చినది, అంతకంటే ఉత్తమమైన జగన్మాత మరొకటి లేదు. సకల సంపత్ స్వరూపిణి అని అర్థం అన్నమాట. మహాశక్తి స్వరూపిణి అని పేరు. ఆ రూపముతో లక్ష్మీదేవి ఈరోజు శ్రీమన్నారాయణ వక్షస్థలం మీద ఉంటుంది. అందుకని ఆ తల్లిని కూడా పూజించాలి. ఈ పూట మందార పుష్పాలతో అపరాదేవిని పూజిస్తే అటువంటి వాడికి సంపదలు లభిస్తాయి. తెల్లని పువ్వులు మల్లె పువ్వులు వంటి వాటితో పూజిస్తే గొప్ప జ్ఞానం కలుగుతుంది. ఈ పూట చామంతికలతో లక్ష్మీనారాయణులను అష్టోత్తర శతనామాలతో కానీ శ్రీ సూక్త పురుష సూక్తాలతో కానీ అర్చించినటువంటి పుణ్యాత్మునికి భూ సంపద, గృహ సంపద, పుత్ర సంపద అన్నీ కలుగుతాయి. కొంతమందికి భూములు ఉండవు, కొంతమందికి ఇళ్ళు ఉండవు, కొందరికి పెళ్ళవ్వదు, కొందరికి అయినా పిల్లలు పుట్టరు. ఈ మొత్తం లోపాలు పోయి భక్తితో అపరైకాదశి నాడు లక్ష్మీనారాయణులను అర్చించినటువంటి వాడు స్వగృహం పొందుతాడు, లేదా సొంత ఇల్లులాగా ఉండి ఇంట్లో సుఖంగా ఉంటాడు. పొలములు వస్తాయి, భార్య భర్తల మధ్యలో మంచి సంబంధం ఏర్పడుతుంది, సంతానం కూడా కలుగుతుంది. అందువల్ల తప్పక అపరైకాదశి నాడు పూజించి తీరాలి లక్ష్మీనారాయణులను. ఈరోజు అవకాశం ఉన్నవాళ్ళు నారాయణ స్వరూపుడైన గురువుని భక్తితో పూజించి యథాశక్తి దక్షిణ ఇచ్చుకోమన్నారు. గురువుగారి సన్నిధిలో లేనివాళ్ళు మనస్సులో గురువును తలచుకొని గురువు యొక్క పటానికి చుట్టూతా ప్రదక్షిణ చెయ్యాలట. నిజానికి గురువు దగ్గరికి వెళ్ళి ఆయన చుట్టూ ప్రదక్షిణ చేసి ఆయన పాదాలకి నమస్కరించి ఆశీర్వచనం తీసుకోమని శాస్త్రం చెబుతున్నది. కానీ ఏ కారణాల చేతనో గురువుకు దూరంగా ఉండవలసి వచ్చింది. అందరం గురువు దగ్గర ఉండలేం కదా. పైగా ఇప్పుడున్నటువంటి ప్రమాదకర పరిస్థితుల్లో బయటికి వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా ఉన్నది. అలాంటప్పుడు గురువుగారు ఒక పటం ఒక కుర్చీలో పెట్టి ఆ కుర్చీ చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ చెయ్యండి. పటము కూడా లేకపోతే ఒక తువ్వాలుగుడ్డో ఒక కొత్త దుప్పటియో ఒక కుర్చీలో వేసి ఆ దుప్పటిని ఆ కుర్చీలో కూర్చున్న గురువుగా భావించండి, లేదా ఆ తువ్వాలునే గురువుగా భావించండి, ప్రదక్షిణ చెయ్యండి. ఈ తువ్వాలు లేక దుప్పటి ఎప్పుడైనా మళ్ళీ మీ గురువుగారికి దానం చేసుకోండి, మీరు మాత్రం వాడకండి. ఏదో ఒక వంకతో మొత్తం గురువు ప్రదక్షిణ చెయ్యండి. ఇక సాయంత్రం అయిన తర్వాత అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఇప్పుడు నేను చెప్పేటటువంటి కథని వినాలి. అదేమిటో వినండి. చాలా కాలం క్రితం ఒక ఆయన మాధవుడు అని ఉండేవాడు. ఏ జన్మకర్మయోగము, తల్లిదండ్రుల మీద చిన్నప్పటి నుంచి ద్వేషం కలిగింది. వీడు దురదృష్టవశాత్తు తల్లిదండ్రులు కూడా అటువంటి వాళ్ళే. అందువల్ల తల్లిదండ్రులు వీడిని ఎప్పుడూ ప్రేమగా చూడకపోవడం వల్ల ఇతనికి తల్లిదండ్రుల మీద ద్వేషం కలిగింది. దాంతో తల్లిదండ్రులను విడిచిపెట్టి తిరిగి తిరిగి కృష్ణానదీ తీరానికి చేరాడు. ఆ రోజుల్లో కృష్ణానదీ తీరంలో, ఇవాళ మనం అమరావతి అంటున్నామే, ఆ ప్రాంతంలో చాలా అత్యద్భుతమైనటువంటి అమరేశ్వరాలయం ఉన్నది. ఆ ప్రాంతానికి వచ్చాడు. అక్కడ ఒక మహాపండితుడు చూశాడు వీణ్ణి. ఎవరినైనా అంటే అసలు విషయం చెప్పకుండా, నేను తల్లిదండ్రులు తిట్టాను, తల్లిదండ్రులు పొమ్మన్నారు, వాళ్ళతో విరోధించి వచ్చాను అని చెప్పకుండా, విద్యాభ్యాసం కోసం వచ్చానన్నట. ఈ కుర్రాడికి 16 ఏళ్ళు ఉన్నాయి, ఇప్పుడు చదువుకోవడానికి పనికొస్తాడు అని పాపం ఆ వేద పండితుడు ఈ మాధవ్ అండి తన ఇంట్లో పెట్టుకున్నాడు. వాడికి పాఠం చెప్పాడు. వీడు రోజు పాఠం కంటే ఎక్కువగా గురువుగారికి వినయంగా దండం పెట్టి గురువుగారు చెప్పే పద్యాలు చదివేవాడు, గురుపత్నికి నమస్కరించేవాడు, ఎంతో వినయంతో ఆకట్టుకున్నాడు. పెద్దగా చదువు రాలేదు కానీ వినయం ఎక్కువ ఉండేది. దాంతో గురువుగారికి ఏమనిపించింది, ఆహా ఈ రోజుల్లో ఇలాంటి కుర్రవాళ్ళు ఉంటారా, ఈ కుర్రవాడు మహాపండితుడు కాలేకపోవచ్చు కానీ పాఠం చెప్పే గురువుని, అన్నం పెట్టి పోషించే గురుపత్నిని పరమభక్తితో చూస్తున్నాడు. ఇటువంటి కుర్రాడు నాకు అల్లుడైతే బాగుండనుకున్నాడు. ఆయనకు ఒక్కతే కూతురు. ఈ కూతురి నీ ఎవరికి ఇచ్చి పెళ్లి చేద్దామా, మంచివాడు దొరుకుతాడా లేదా, తీరా పెళ్ళయ్యాక అత్తమామలు ఎలా ఏడిపిస్తారో అనే బెంగతో ఉండేవాడు ఆయన. ఈ కుర్రాన్ని చూడగానే ముచ్చట కలిగి వీడి బుద్ధి మెచ్చుకుని, ఒరే నీ తల్లిదండ్రులు ఎక్కడున్నారంటే తల్లిదండ్రులు చచ్చిపోయారండి, నేను ఒక్కడినేనండి అన్నట్ట. అయితే నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకుని ఎల్లరికి ఉండి ఇక్కడే ఉండి నా గురుకులాన్ని రక్షిస్తావా అంటే అంతకంటే మహాభాగ్యమా, అయ్యి బాబు నా పూర్వజన్మ సుకృతం మహానుభావు లేరు గురువుగారు కూతురు దొరుకుతుంది అన్నాడు. ఇక వాళ్ళ కాళ్ళకి దండం పెట్టేశాడు, తెగ పొగిడేశాడు వాళ్ళని. ఎంత గొప్ప గురువులైనా ఒక్కొక్కప్పుడు ముఖస్థుతికి లొంగిపోతారండి, లొంగిపోయి ఇళ్లలోకి రానిచ్చి ముప్పు తెచ్చుకునే గురువులు ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు. పాపం ఆనాడు మరీ అమాయకుడు కనుక వేదం చదువుకోవడమే తప్ప పాపాత్ముల గురించి తెలియదు కనుక వీడిని అల్లుడి చేసుకున్నాడు. పెళ్ళయ్యేదాకా గురువుగారు దేవుడు గురుపత్రి దేవత అని పూజించిన వీడు ఒక్కసారి ఇంట్లోకి రావడంతో వీడి బుద్ధి మారిపోయింది. గురువుగారికి మంచి ఆశతోటి ఉంది, పైగా ఒక్కతే కూతురు, ఆ కూతురు అంటే గారం. దాంతో ఈ అల్లుండి కూడా నెత్తిమీద పెట్టుకోవడంతో వాడిని మొదట్లోనే అదుపులో పెట్టలేకపోవడంతో వీడి ఇంట్లో పెత్తనం అంతా గుప్పెట్లో పెట్టుకున్నాడు. గురుకులం అంతా లాగేసుకున్నాడు. అందరినీ గురువుగారికి వ్యతిరేకం చేయడం మొదలుపెట్టాడు. అజ్ఞానులు లేని వాళ్ళంతా వీడేదే పెత్తనం కదా, ఉత్తరపీఠం వీడిదే కదా అని అనుకుని వీడిని నెత్తి మీద పెట్టి మోశారు. కొంతకాలం గడిచాక ఒకరోజున వీడు మొత్తం ఆస్తి అంతా లాక్కుని గురుపత్నిని గురువుగారిని మెడపట్టుకుని ఇంట్లోంచి గెంటేశాడు. వాళ్ళు కనీసం ఒక ఎకరం దాచుకోకుండా మొత్తం వాడు అడిగితే సంతకం పెట్టేశారట, నమ్మకంతో, గుడ్డి నమ్మకంతో. చాలా పెద్ద కథ క్లుప్తంగా చెప్పాను. మొత్తానికి గురువుగారిని గురువుగారి భార్యని మెడబట్టుకు ఇంట్లో కట్టాడు. తల్లిదండ్రులు బయటికి గెంటిన వాడికి అత్తమామలో లెక్క అన్నారు. పాపం వాళ్ళు ఈశ్వరముని కన్నీళ్లు పెట్టుకుని ఏం మాట్లాడకుండా, కనీసం నా కూతురు నువ్వైనా సుఖంగా ఉండునైనా మేమిద్దరం గయ్యకి పోతామని బయలుదేరారు. వాళ్ళు అలా వెళ్ళగానే ఈ కూతుర్ని కూడా అంటే తన పెళ్ళాన్ని కూడా ఆస్తి కోసం కొట్టి తిట్టి ఏడిపించి రోజు బాధ పెట్టాడు. ఆ బాధతోటి ఆ అమ్మాయి కూడా ఇల్లు వదిలి చివరికి ఏదో ఎక్కడికి వెళ్ళిపోయిందో వెళ్ళిపోయింది. లెక్క లేకుండా ఈ ఆస్తి అంతా తానే సేకరించాడు. చేతిలోకి ఆస్తి రాగానే పిచ్చి పిచ్చి స్నేహితులంతా చేరారు. వీళ్ళంతా కలిసి ఈ దుర్మార్గుడిని భ్రష్టం పట్టించారు. చివరికి వీడు ఆస్తి అంతా పాపాత్ములైన మిత్రులకు అంటగట్టి కృష్ణానదిలో అప్పులు బాధ తట్టుకోలేక దూకి చచ్చిపోయాడు. చచ్చిపోయి పిశాచం అయ్యాడు, రుద్ర పిశాచం అయిపోయాడు, భయంకర పిశాచం అయిపోయాడు. ఈ పిశాచం అల్లాడిపోయింది. ఈలోపు ఏడాది తర్వాత ఈ దుర్మార్గుడైన అల్లుడు దుర్మరణం పాలైపోయాడు అని ఆ గురు దంపతులకి తెలిసింది. ఆ సమయానికి వాళ్ళు గయలో ఉన్నారట. ఎంత దుర్మార్గుడైన అల్లుడు కదా, పాపం అమ్మాయి ఏమైందో వీడేమయ్యాడో అనుకుని మొత్తం మీద అమ్మాయి అల్లుడు కూడా లేరని తెలుసుకుని వాళ్ళ కోసం గయలో పిండ ప్రదానం చేశారు. గయలో ఉన్న పితృతృప్తి కలుగంగ వనరించు పిండ ప్రదానంబు. గయలో పిండ ప్రదానం చేస్తే పాపాత్ములు బాగుపడతారు కదా అని కూతురికి అల్లుడికి దుఃఖం దిగమిరుగుకొని పిండ ప్రదానం చేశారు. పిండ ప్రదానం చేసినా కూడా వాళ్ళకి నరకం పోలేదు. ఒకరోజున పిశాచి రూపంలో వచ్చి ఈ దరిద్ర బలుడు, మహాత్మా గురుదేవ, నేను మీకు మీ అమ్మాయికి గురుపత్నికి చేసిన ద్రోహం వల్ల పిశాచమై అల్లాడిపోతున్నాను, నన్ను రక్షించండి అన్నట్ట. ఒరే నీకోసం గయలో పిండ ప్రదానం చేశానరా, నీకు పిశాచ జన్మని చూభుక్తి కలగలేదా అంటే నేను చేసిన పాపాలు అటువంటివండి, పిల్లని ఇచ్చిన అత్తమామల్ని చంపిన దుర్మార్గుడిని ఏడిపించిన వాడిని చంపడం అంటే ఏడిపించలే కదా, పెళ్ళాన్ని ఇంట్లోంచి గెంటాను. భార్యాద్రోహం, శ్వశురుద్రోహం, అది కాక పితృద్రోహం, ఇన్ని ద్రోహాలు చేసిన నాకు అంత తేలిగ్గా విముక్తి రాదండి, నన్ను అనుగ్రహించండి బాబోయే నేర్చేట. గయలో పిండ ప్రదానం చేసినా వీడికి ముక్తి రాకపోతే వీడికి ఎలా ముక్తి వస్తుందా అని అనుమానం వచ్చింది ఈ గురు దంపతులకి. అందుకని వాళ్ళు ఏం చేశారు, నారద మహర్షిని భక్తితో ప్రార్థించారు. అప్పుడు నారదుడు, నాయన నువ్వు గయలో 100 పిండ ప్రదానాలు చేసిన ఈ దుర్మార్గుడి పాపానికి ప్రాయశ్చిత్తం లేదు, ఎందుకంటే వాడు చేసిన పాపాలు 1-2 కాదు, మహాపాపాలు అవి. ఈ ప్రపంచంలో ఇల్లాలంటే దేవతతో సమానం, అటువంటి భార్యకు కూడా ద్రోహం చేశాడు వీడు. కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం చేశాడు. ఒకటా రెండా, సముద్రంలో కెరటాలైనా లెక్కెట్టచ్చు కానీ వీడి పాపాలు లెక్క పెట్టలేము. కాబట్టి వీడికి పిండ ప్రదానాల వల్ల విముక్తి కలగదు. వీడికి ఒకటే ఒక మార్గం ఉన్నది, రాబోయే జ్యేష్ఠ కృష్ణ ఏకాదశిని అపరైకాదశి అంటారు. ఆ అపరా అని పేరు కలిగిన ఏకాదశి నాడు మీ ఇద్దరు ఉపవాసం ఉండండి. ఆ అపరా అని పేరు కలిగిన ఏకాదశి నాడు మీ ఇద్దరు ఉపవాసం ఉండండి. ఉపవాసానంతరం ఆ ఉపవాస ఫలితం, ఎప్పుడు కూడా ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆ రోజంతా హరినామస్మరణ చేయాలి, గురుపూజ చేయాలి అని చెప్పారు కదా, వీలున్నంతవరకు చేయాలి. చేసిన తర్వాత ద్వాదశి నాడు ప్రొద్దుటే లేచి స్నానం చేసి ద్వాదశి ఘడియలు దాటకుండా ఏదో ఒక ఆహారం పారణముగా తీసుకోవాలి. పారణం అయిన తర్వాత ఏం చేయాలట, చేతిలోకి నీళ్లు తులసి తీసుకుని ఇది ఎవరికైనా ధార పోస్తే ఈ ఫలితం వాళ్ళకి పెడుతుంది, వాళ్ళు పాప విముక్తులు అవుతారు. ఇతరుల పాప విముక్తికి తాము చేసిన వ్రత ఫలితం ధారపోసిన వాడికి రెట్టింపు ఫలితం మళ్ళీ వాడికి వస్తుంది ఇతరులకు ధారపోయటం వల్ల. అందుకే ఈ గురుదంపతుల ఏకాదశి నాడు నారదుడు చెప్పినట్టే గయాక్షేత్రానికి దగ్గరలో ఉన్న ఒక ప్రాంతంలో ఉపవాసం ఉండి ద్వాదశి ఘడియల్లో పారణము చేసి చేతిలోకి తులసి నీరు తీసుకుని అల్లుడి పేరు కూతురి పేరు చెప్పి వారిద్దరికీ ఈ అపరైకాదశి వ్రత ఫలితం ధారపోస్తున్నామని నీళ్ళలో పోశారు. పోసి పోయడంతో అల్లుడు మంచి కుండలములు ధరించినటువంటి సుందర శరీరుడై వైకుంఠ శరీరుడై తన భార్యతో పాటుగా ఆవిడ వైకుంఠ రూపం ధరించింది, ఈయన వైకుంఠ రూపం ధరించాడు, ఇద్దరు కలిసి దివ్యమాన ఎక్కువ వైకుంఠానికి గడిపోయారు. పెద్ద కథ మీకోసం క్లుప్తంగా చెప్పాను. ఈ కథ అత్యద్భుతమైన కథ. దీని నారదుడు కళ్ళారా చూసి ఆహా ఎంత గొప్పది ఈ ఏకాదశి మహిమ, జ్యేష్ఠమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆ ఫలితాన్ని తన కూతురికి అల్లుడికి ఒక గురు దంపతులు ధారపోస్తే దానివల్ల ఆ దంపతులిద్దరూ మహాపాపాల నుంచి విముక్తి పొంది వైకుంఠానికి వెళ్ళారు అని అందరికీ చెప్పాట నారదుడు. ఆ తర్వాత ఏం జరిగింది, ఈ గురు దంపతులు ఈ పుణ్యం ధారపోయటం వల్ల వీళ్ళకి మహాపుణ్యం వచ్చింది, వీళ్ళు శరీరంతో వైకుంఠానికి వెళ్ళారు. ఏకంగా వీళ్ళ కోరికలు లేవు కనుక. కాబట్టి మనం కూడా ఏకాదశి నాడు యథాశక్తిగా ఉపవాసం ఉండి కటిక ఉపవాసం కుదరదు, ఎంతో కొంత ఆహారం తీసుకోండి అని మీ అందరికీ చెప్పనే చెప్పాను. ఏదో లఘువుగా కొంచెం ఏ ఫలహారమో చేసి ఉపవాసం ఉండి దాన ధర్మాలు చేసుకుని ఈ కథని చెప్పుకుని గురువుని భక్తితో పూజిస్తే మహాకిల్బిషముల నుంచి పాపముల నుంచి విముక్తి పొంది సకల శుభాలు పొందుతారు. తప్పక ఈ ఏకాదశి వ్రతం నాడు విష్ణు పూజ చెయ్యండి, వ్రత ఉపవాసం చెయ్యండి. మరొక ఏకాదశి కథతో రాబోయే భాగంలో కలుసుకుందాం. అంతవరకు మంగళం మహత్వం.